ఆధ్యాత్మిక రంగంలో నిలిచి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సాధనా క్రమంలో మెట్టుమెట్టుగా ఏ ప్రకారంగా పైకెళ్ళి చివరికి మోక్షాన్ని లేదా జీవన్ముక్తిని పొందుతారు అనేటువంటి విషయాన్ని మొన్న 420 శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అందులో మెట్లేమిటి? మొట్టమొదటి వైరాగ్యం. వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం, అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ఉపరతి, అంటే ఎదురుగా వస్తూ ఉన్నప్పటికి కూడా మనస్సు వాటి మీదకి పోకుండా ఉండటం, ఉపరతి. ఉపరతి వల్ల ఆత్మానంద అనుభూతి, ఆ అనుభూతి వల్ల ప్రశాంతత, అంటే చివరికి అది మోక్షస్థితి. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారి ఇక్కడ 2 శ్లోకాలు కూడా, ఒకటి పై మెట్టు, మెట్టు మెట్టు పైకెక్కి ఎలా పోవటమో చెప్పి, పై మెట్టు కనుక ఎక్కకపోతే ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం 4 మెట్లు ఉన్నాయి. మొదటి దాంతో అయితే 5, చివరి దాంతో అయితే 6. ఈ మెట్లలో నువ్వు ఉన్న మెట్లో నుంచి పైకి ఎక్కకపోతే అప్పుడేమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు 421 శ్లోకంలో. ఆ 421 శ్లోకాన్ని చూడండి. యద్యుక్తరోత్తర భావ పూర్వపూర్వం తు నిష్ఫలం నివృత్తి పరమాతృప్తి ఆనందోనుపమస్వత. ఎత్తు ఉత్తరోత్తర అభావ, ఎత్తు ఉత్తరోత్తర అభావ. ఉత్తరోత్తర అంటే తర్వాత 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 స్థితుల్ని గనక అభావ ఏది పొందలేకపోయినట్లయితే, అంటే తర్వాత స్థితి అంటే తర్వాత మెట్టు కనుక ఎక్కలేకపోయినట్లయితే, పూర్వపూర్వంతో ఆ ముందు ముందు సాధించినటువంటివన్నీ కూడా నిష్ఫలం, వృధా అయిపోతుంది. ఇదంతా కూడా మీరు భయపడబాక, నిష్ఫలం అని అంటే ఊరికినే పోద్దని అనుకోబాక. ఎప్పుడు నిష్ఫలం అంటే ఒకే జన్మలో మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో అప్పటికే పూర్వజన్మల సుకృతం ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఒక్క జన్మలో మోక్షాన్ని పొందడానికి తీవ్రమైనటువంటి సాధనలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు తర్వాత మెట్టు ఎక్కకపోతే మొదటి మెట్టు నిష్ఫలం అని అంటే ఆ జన్మలోనే మోక్షాన్ని పొందేటువంటి అవకాశం లేక ఆగిపోతారు అని చెప్పడానికి. ఈ విషయం మళ్ళీ నేను చివరిలో కూడా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది పూర్తిగా. అంటే ఉత్తరోత్తర తర్వాత తర్వాత మీరు ఎక్కకపోతే ఆ ముందుది కాస్త నిష్ఫలమైపోతుంది. నివృత్తి, ప్రాపంచిక భోగాల పట్ల వైరాగ్యాన్ని నివృత్తి అంటారు. ప్రవృత్తి అంటే ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తిని ప్రవృత్తి అంటారు. ప్రవృత్తి అని అంటే అందులో పడిపోవటం, నివృత్తి అంటే అందులో నుంచి బయటికి రావటం. కాబట్టి ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో లేదా భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వైరాగ్యమే నివృత్తి. పరమాతృప్తి, ఈ వైరాగ్యం అనేటువంటిది పరమాతృప్తి, పూర్తి సంతృప్తిని, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని, అనుపమ ఆనంద పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని స్వతసిద్ధంగానే కల్పిస్తుంది. అంటే చివరిలో మనకు ఒక సలహా చెప్తున్నాడు, ఎందుకని మనం ఎక్కడి నుంచి మెట్టు ప్రారంభం చేశామన్నా వైరాగ్యం నుంచి. అందుకని ఏం చెప్తున్నాడు, ఆ వైరాగ్యమే కనుక లేకపోయినట్లయితే ఇక నువ్వు ఏమి కూడా ఈ పరిపూర్ణ ఆనందాన్ని పొందేటువంటి అవకాశం లేదు. వైరాగ్యం వల్ల మాత్రమే ఇవన్నీ వస్తాయి. అందుకని ఇక్కడ నివృత్తి అనే పేరు పెట్టాడు వైరాగ్యాన్ని. నివృత్తి అని అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటమే నివృత్తి. అందుకని ఆ నివృత్తి వల్ల ఈ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఏం చెబుతున్నారు, తర్వాత పెట్టి ఎక్కకపోతే ముందు నువ్వు సాధించింది నిష్ఫలమైపోతుంది, వైరాగ్యం వల్లనే చివరికి నువ్వు మోక్షాన్ని అందుకుంటావు. నిజంగా వైరాగ్యం అక్కడుంటే మోక్షం రాదు. వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్ల ఉపరతి, ఉపరతి వల్ల ఆత్మానుభూతి, ఆత్మానుభూతి వల్ల పరమశాంతి అనేటువంటి వరుసగా ఉన్నాయి. కానీ అసలు వైరాగ్యం లేకపోతే ఇవేవి లేవు. ఇక మొదటి మెట్టు ఏదో ఉంది, దాన్ని సాధించకుండా ఆ తర్వాత మనం ఏమీ చేయటానికి వీల్లేదు. అది వీల్లేదని చెప్పడం కోసమే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్తుంది. చిత్తశుద్ధితో సాధన కనుక కొనసాగించినట్లయితే మనలో వచ్చేటువంటి మార్పులు ఏమిటో ఒక వరుస క్రమంలో ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. మరి ఈ శ్లోకంలోనేమో నువ్వు ఏ స్థానంలో ఉన్నప్పుడైనా సరే సాధన చేయకుండా ఆపేస్తే, అంటే కొంత దూరం నువ్వు వచ్చి అక్కడ సాధన కనుక ఆపివేస్తే ఏ కారణం చేతనైనా. ఇప్పుడు సాధారణంగా మనకిక్కడ కూడా మనకి తెలుసు, ఇప్పుడు మనం ప్రతిరోజు శాస్త్రాన్ని వింటూ 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 మధ్యలో మానేసి అసలు అడ్రస్ లేకుండా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే మానేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఏ కారణం చేతనైనా సరే సాధనలో కనుక ఎక్కడైనా ఆగిపోతే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఏం నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఒకే తరగతిలో కూర్చుంటే ఏమిటి ప్రయోజనం, లేదా ఏమిటి నష్టం? పై మెట్టు ఎక్కకుండా పై క్లాస్కు పోకుండా ఉన్న క్లాసులోనే ఆమెనే ఉంటే ఏం ప్రయోజనం లేదు, అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఉత్తరోత్తర వచ్చేటువంటి స్థితులు కనుక లేకపోతే అంతకు పూర్వపూర్వం ఉన్నటువంటివన్నీ కూడా నిష్ఫలం అవుతాయి అని. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఒక సద్గురువుని చేరి ఆ గురువు మీద విశ్వాసంతో ఆ గురువు బోధించినటువంటి శాస్త్రాల్ని మనం శ్రవణం చేసి ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని, అంటే ఈ ప్రపంచం నిత్యం కాదు శాశ్వతం కాదు, ఇది అసలు నిజంగా లేనిదే మిథ్య, కాబట్టి దీంట్లో నువ్వేదో వ్యామోహం పెంచుకొని ఉన్నట్లయితే నీకేం ప్రయోజనం లేదు అని శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం తెలుసుకునేది ఇది. అప్పుడు ఈ ప్రపంచం మీద మనకి నిరసన భావం కలుగుద్ది, లేదా వైముఖ్యం కలుగుద్ది, లేదా వైరాగ్యం కలుగుద్ది, అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గిపోవటమే శాస్త్ర శ్రవణం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం. శాస్త్ర శ్రవణం వల్ల ఇది ఒక్కటే కాదు, శాస్త్ర శ్రవణం వల్ల మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవటము జరుగుద్ది. వైరాగ్యాన్ని పొందకపోతే నువ్వు ఇందులో ముందుకు పోలేవనేటువంటి విషయము తెలుస్తుంది, వైరాగ్యాన్ని ఎట్లా పొందాలి అనేటువంటి విషయము తెలుస్తుంది. కనుక శాస్త్ర శ్రవణం వల్లే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి శాస్త్ర శ్రవణాన్ని మనం దీక్షతో, పట్టుదలతో, విశ్వాసంతో, ఏ రకమైనటువంటి ఆటంకాలు కూడా కలగకుండా చూసుకొని, ఒకవేళ ఆటంకాలు కలిగితే వాటిని ధైర్యంతో అధిగమించి ఈ శాస్త్ర శ్రవణం అనేటువంటిది చేయాలి. శాస్త్ర శ్రవణం చేస్తే మనలో ఎంతో కొంత మార్పు రావాలి. మార్పు ఏమీ రాలేదంటే శాస్త్ర శ్రవణం అనేటువంటిది మనం సరిగ్గా శ్రద్ధతో చేయలేదని గుర్తు. కాబట్టి ఖచ్చితంగా ఇంత అని చెప్పడానికి లేదు, కానీ అది వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక స్థితులను బట్టి ఎంతో కొంత మార్పు మాత్రం తప్పకుండా రావాలి. కనీసం కొన్ని విషయాల్లోనైనా సరే వైరాగ్య భావన కలగాలి. అలా కలగలేదంటే శాస్త్రాన్ని మనం దీక్షతో, పట్టుదలతో, శ్రద్ధతో, విశ్వాసంతో వినలేదని, తెలుసుకోలేదని, ఏదో ఆషామాషీగా, ఏదో సరదాగా, ఏదో అక్కడికిక్కడికి తిరిగినట్టుగా, అలా ఇది కూడా ఏముంటో చూద్దామని చెప్పి అలా వచ్చినట్టుగా ఇలా మనం భావించుకోవాల్సి వస్తుంది. కనుక ఎక్కడ పొరపాటు ఉందో తెలుసుకొని మన యొక్క తప్పును సరిదిద్దుకోవాలి. ఇది మొట్టమొదటి, అంటే శాస్త్ర శ్రవణం వల్ల వైరాగ్యం అనేటువంటిది కలగాలి మనం కూడా చెప్పుకున్నాం. అయితే మరి శాస్త్ర శ్రవణం గనక సరిగ్గా చేస్తే వైరాగ్యం కలగాలన్నారు కదా, వైరాగ్యం కలగకపోతే శాస్త్ర శ్రవణం నిష్ఫలం. వైరాగ్యం అనేది అస్సలు కనుక కలగకపోతే, వైరాగ్యాన్ని తప్పనిసరిగా మనం పొందాలి. ఈ వైరాగ్యం ద్వారానే మనం శాస్త్రాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆ ఆత్మజ్ఞానం వల్లనే మోక్షాన్ని పొందాలి అని తెలుసుకొని ఆ వైరాగ్యాన్ని కనుక పొందకపోతే ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది నిష్ఫలం. శాస్త్రం మీద గురువు మీద విశ్వాసం లేకుండా అయినా మనకు ఉండాల. ఎందుకని మనకి శాస్త్రం తెలుసుకోలేకపోతున్నాం? వైరాగ్యం రాలేదంటే శాస్త్రాన్ని తెలుసుకోకపోవటం. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? గురువు మీద విశ్వాసం లేకుండా ఉండి ఉండాల, లేదా శాస్త్రం మీద విశ్వాసం లేకుండా ఉండి ఉండాల, లేదా మనకు అసలు పూర్వజన్మ సుకృతం అసలు లేకుండా ఉండి ఉండాలి. ఈ పూర్వజన్మ సుకృతం అనేది లేకపోతే మనం ఏమి కూడా అడుగు ముందుకు వేయాలని అనిపిస్తుంది, వెనక్కి వేయాలని మాత్రం అనిపిస్తూ ఉంది. మరైతే శాస్త్రాన్ని చక్కగా మనం అవగాహన చేసుకోవాలి అని అంటే విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి అని చెప్పాం. అందుకని గురువు మీద శ్రద్ధ కనుక కలగాలంటే, విశ్వాసం కలగాలంటే గురువుని ఎంతో భక్తితో పూజించాలి, సేవించాలి. ఇక మూడవది ఏంటంటే, మనం ఏమాత్రం కూడా స్వార్థాన్ని వదులుకోవటానికి సిద్ధం కాలేదు అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే గురువు మీద విశ్వాసం లేకపోవచ్చు, శాస్త్రం మీద విశ్వాసం లేకపోవచ్చు, ఇక మూడవది స్వార్థాన్ని వదులుకోవటానికి మనం ఇష్టపడతాం. అప్పుడప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి మనకి, ఏమండి ఇంత శాస్త్రాన్ని వింటున్నాం మనలో మార్పు రాలేదేమిటి అని. ఇప్పుడు మాట్లాడుకుంటుంది అదే, శాస్త్రం ఎంత తెలుసుకున్నా మనలో ఎందుకు మార్పు రాలేదు అని. మన స్వార్థాన్ని వదులుకోవటానికి మనం సిద్ధంగా లేవు. స్వార్థ బుద్ధి అలాగనే ఉంది, అందుకని శాస్త్రం విన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. స్వార్థాన్ని వదులుకోవాలంటే త్యాగాన్ని అలవర్చుకోవాలి. త్యాగ బుద్ధి లేకుండా స్వార్థ బుద్ధి వదలదు. అందుకే త్యాగేనైతే అమృతత్వ మానసు అన్నారు. త్యాగం వల్లనే అమృతత్వాన్ని అందుకుంటావు అని. కాబట్టి మనం ఇక్కడ ఈ మూడు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శాస్త్ర శ్రవణం మీద దీక్ష, పట్టుదల, శ్రద్ధ ఉండాలి. ఏముందిలేండి ఓ రోజు వినకపోతే మాత్రం కొంత మునిగిపోద్దా అనేటువంటి ఆ భావన, ఆ దృష్టి ఉండకూడదు. రెండవది గురు పూజ, గురుసేవ, గురుధ్యానం అనేటువంటివి తప్పకుండా చేయాలి. మూడవది త్యాగబుద్ధితో ప్రవర్తించాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే శాస్త్ర శ్రవణం ఫలిస్తుంది. ఫలిస్తే ఏమవుతుందంటే వైరాగ్యం. వైరాగ్యం కనుక రాలేదంటే శాస్త్ర శ్రవణం నిష్ఫలం. మనం ఎన్ని శాస్త్రాలు విన్నా వైరాగ్యం మనలో ఏమాత్రం కలగలేదంటే శాస్త్ర శ్రవణం అంతా నిష్ఫలమైపోయిందని గుర్తన్నమాట. కాబట్టి వైరాగ్యాన్ని పొందకపోతే శాస్త్ర శ్రవణం నిష్ఫలం అనేటువంటిది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే, వైరాగ్య భావన నీలో కలిగింది అంటే, అంటే శాస్త్ర శ్రవణం చక్కగా చేసావు, వైరాగ్య భావన కూడా ఎంతో కొంత కలిగింది అని అంటే, ఇప్పుడు నీలో కోరికల యొక్క ఒత్తిడి తగ్గిపోయింది. వైరాగ్యం అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం. ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం ఏర్పడిందంటే నీ మనసులో ప్రశాంతత ఏర్పడుతుందని గుర్తు. అంటే కోరికల యొక్క ఒత్తిడి తగ్గిపోతూ ఉంది, దాంతో మనసు యొక్క పరుగులు ఆగిపోతూ ఉంటాయి. మనసు పరుగులు కనుక ఆగిపోతే మనసు ప్రశాంతమవుతూ ఉంటుంది. మనసు ప్రశాంతమైన కొద్దీ బుద్ధి సూక్ష్మమవుతూ ఉంటుంది. బుద్ధి సూక్ష్మమైన కొద్దీ ఆత్మను తెలుసుకోవాలనేటువంటి తపన కలుగుద్ది, తెలుసుకుంటుంటే అర్థమవుతూ ఉంటుంది, అర్థమైన కొద్దీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మను గురించి తెలుసుకునేటువంటి విషయాలు మనకి పూర్తిగా అవగాహన అవుతూ ఉంటాయి. తత్వమసి, నీవు అదే, ఆ బ్రహ్మానివే అని చెబుతూ ఉంటే, చెబుతూ ఉండగానే అవును నేను ఆ బ్రహ్మాన్ని అనేటువంటి భావన మనలో స్థిరపడుతుంది. నేను ఆ బ్రహ్మాన్ని అని అనుకోగానే, నేను అనుకోగానే మన దృష్టి ఎక్కడుంటుందంటే ఆత్మ మీద ఉండాలి. అది ఉంటుంది, వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది, వైరాగ్యం లేనటువంటి వాళ్ళకి దేహం మీద ఉంటుంది. అందుకని ఆ నేను అనగానే మన యొక్క దృష్టి అక్కడ ఆత్మ మీదకి వెళ్ళాలి. అంటే అటువంటి ఆత్మనైనటువంటి బ్రహ్మాన్ని నేను అని అనుభవపూర్వకంగా గ్రహించడం అనేది సాధ్యం. కాబట్టి వైరాగ్యం అని లేకపోతేను, వైరాగ్యం లేకపోతే ఏం జరుగుతుంది? మాటల యొక్క అర్థం తెలుస్తుంది కానీ అనుభూతి కలగదు. ఇప్పుడు వైరాగ్యం లేకుండానే జ్ఞానాన్ని తెలుసుకుంటున్నావు అనుకోండి, నువ్వు పరమాత్మ అన్నావు అనుకోండి, నేను పరమాత్మని, నేను అంటే ఆత్మని, కాబట్టి ఆత్మ పరమాత్మ, అందుకని నేను పరమాత్మని అని పదాలు అర్థమైంది. కానీ నేను పరమాత్మని అనే భావన మాత్రం నీ లోపల కలగదు. దీన్ని అనుభూతి అని అంటారు. ఈ అనుభూతి మాత్రం కలగదు. వైరాగ్యం లేనటువంటి వాళ్ళకి అనుభూతి కలగదు. బుద్ధి బాగా అర్థం చేసుకోగలిగితే తర్కించి తర్క ప్రకారం అర్థం చేసుకుంటారు. కానీ తర్క ప్రకారం అర్థం చేసుకునేది అనుభూతిగా మాత్రం అర్థం కాదు. అందుకనే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం లేకపోయినా, నువ్వు దాని పట్ల ఆసక్తి చూపకపోయినా, ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి సద్గురువు నీకు లభించకపోయినా, ఇప్పటివరకు సాధించినటువంటి వైరాగ్యం నిష్ఫలం. ఇందాకేం చెప్పుకున్నావు? శాస్త్ర వైరాగ్యం కనుక రాకపోతే శాస్త్రజ్ఞానం నిష్ఫలం. ఇప్పుడు నేను ఆత్మననేటువంటి అనుభూతి, అనుభవపూర్వకంగా నేను ఆత్మననేటువంటి భావం నీలో కలగకపోతే వైరాగ్యం ఉన్నా. కారణం ఏమిటి? వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకే అనుభవపూర్వకంగా నేను ఆత్మను తెలుసుకుంటాడు. అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు అని అంటే నీలో వైరాగ్యం లేదు అని గుర్తు. ఒకవేళ వైరాగ్యాన్ని సాధించామని అనుకున్నా అది నిష్ఫలమైపోయింది. వైరాగ్యంతో మనసు ఖాళీ అవుద్ది. వైరాగ్యం అంటే మనసు ఖాళీగా, రాగం అంటే అన్నీ ఇక్కడే ఉంటాయి, మనసులోనే ఉంటాయి. అందుకని ఈ ఆత్మజ్ఞానంతో నింపాలి, ఖాళీ అయినటువంటి మనస్సుని ఆత్మజ్ఞానంతో నింపాలి, అప్పుడే ఆత్మానుభూతి. కాబట్టి ఆత్మజ్ఞానం లేనటువంటి వట్టి వైరాగ్యం, నేను ఆత్మననేటువంటి జ్ఞానం లేకుండా ఉండేటువంటి వట్టి వైరాగ్యం వల్ల ప్రయోజనం లేదు. వైరాగ్యం లేనటువంటి ఆత్మజ్ఞానం సాధించడం కుదరదు. కొందరు ఒక గురువుని ఆశ్రయిస్తారు, ఆయన్ని సేవిస్తారు, పూజిస్తారు, ఆయన ఎంతో అనుకూలంగా ఉంటారు, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ వింటారు, పూర్తి వైరాగ్యవంతులు కూడా అవుతారు. కానీ ఆత్మజ్ఞానం ఉంది. వైరాగ్యం ఉంటుంది, ఆత్మజ్ఞానం ఉండదని అంటే వైరాగ్యం అనేది ఆత్మజ్ఞానానికి అర్హత. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని అనుభవపూర్వకంగా నేను ఆత్మననేటువంటి స్థితిలో ఉండాలంటే వైరాగ్యం ఉండాలి. కానీ వైరాగ్యం ఉండి అసలు ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేకపోతే అప్పుడు ప్రయోజనం లేదు. ఏమవుతుంది? అటువంటి వాళ్ళల్లో ఉన్న వైరాగ్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వైరాగ్యం ఉండి ఆత్మజ్ఞానాన్ని కనుక తెలుసుకోకపోతే ఈ వైరాగ్యం కొంతకాలానికి పోయి మళ్ళీ రాగంలోకి వస్తుంది. అంటే వైరాగ్యం పోయి మళ్ళీ ప్రపంచంలో పడిపోతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నారు? ఆత్మజ్ఞానాన్ని కనుక అందుకోకపోతే వైరాగ్యం నిష్ఫలం. ఇక మూడవది, ఇప్పటికి రెండైంది. ఒకటేమిటి? వైరాగ్యం రాకపోతే శాస్త్ర జ్ఞానం, శాస్త్ర శ్రవణం వృధా. ఆత్మజ్ఞానాన్ని అందుకోకపోతే వైరాగ్యం వృధా. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎప్పుడు ఎందుకు వృధా అవుద్దో ఇప్పుడు మళ్ళీ చెప్పబోతున్నారు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అభ్యసిస్తూ నేను సాక్షిని, నేను ఈ సమస్తాన్ని కూడా కేవలంగా దర్శించేటువంటి వాడిని, నేను ఆత్మను కాబట్టి నేను కేవల సాక్షిగా ఉన్నాను అని ఎవరైతే తెలుసుకొని అలా కేవల సాక్షిగా ఉంటారో అటువంటి వాడికి ఆనందం లోపల నుంచి వస్తుంది. ఏమండి వస్తుంది వస్తుందని నాకు రాలేదే అన్నారనుకోండి, మీరు సాక్షిగా ఉండలేదు అని అంట. సాక్షిగా ఉన్నారే కానీ కేవల సాక్షిగా ఉండలేదు అని అంట. ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదేదో కొంతకాలం తర్వాతనే మనకి సాధించేది కాదు, ఇది ఎప్పుడైనా సరే సాధించవచ్చు. కేవల సాక్షిగా ఉంటాం అంటే ఆత్మగా ఉంటాం. నిజంగా కేవల సాక్షిగా ఉండాలి. దేనికి సాక్షి? బయట ఉన్నటువంటి దానికైతే సాక్షిగా ఉంటారు, కానీ దీనికి సాక్షిగా ఉండాలి. దీనికి ఏంటంటే దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, వీటి యొక్క వృత్తులకి, వీటి యొక్క వృత్తులకి కేవలం సాక్షిగా కనుక మనం ఉన్నట్లయితే మనకు ఆనందం లోపల నుంచి వస్తుంది. ఇది ఖచ్చితం, దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ఆ ఆనందానుభూతిలో కనుక మనం ఉన్నామంటే, అంటే ఆనందం లోపల నుంచి వస్తుంది అన్నాం కదా, మరి ఆనందం కనుక లోపల నుంచి వస్తామంటే బయటికి మన మనసు పరిగెత్తుంది. ఎందుకంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆనందం స్వచ్ఛమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందం. మరి అటువంటి ఆనందం లోపల నుంచి వస్తూ ఉంటే బయట నుంచి ఈ చిన్న చిన్న సుఖాల కోసం ప్రాకులాడతారా ఎవరైనా? లేదు. వీటి వైపు కన్నెత్తి కూడా చూడండి. అయితే దీన్నే ఉపరత్తేనేది, అంటే ఏం ఉన్నప్పటికీ కూడా నాకేం అక్కర్లేదు అనుకునేటువంటి స్థితి, ఇదే ఉపరత్తి. ఈ ఉపరత్తిని కనుక పొందకపోతే ఆత్మజ్ఞానం వృధా. ఆత్మజ్ఞానం అంటే మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉండేటువంటి స్థిరమైనటువంటి జ్ఞానం, అది వృధా ఉంది. కాబట్టి ఈ ఉపరతి అనేటువంటిది ఈ ఆత్మజ్ఞానం వల్ల సాధించాలా అంటే, ఎవరైతే సాక్షిగా, కేవల సాక్షిగా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని చూస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళు ప్రపంచ విషయాల మీదకి పోకుండా ఉండాలి, లోపల ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కనుక బయట దేనికోసం కూడా పరుగులు తీయకుండా ఉంటారు, దాన్నే ఉపరతి అన్నారు. ఈ ఉపరతిని కనుక పొందకపోతే ఆత్మజ్ఞానం వృధా. మరి ఇంతవరకు ప్రతి మెట్టులో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం అర్థమైంది. శాస్త్ర శ్రవణం వల్ల వైరాగ్యం కలగాలని, వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం స్థిరపడుతుందని, ఆత్మజ్ఞానం వల్ల ఉపరతి కలుగుతుందని, ఉపరతి వల్ల స్వానుభూతి కలుగుతుందని, దాంతో పరమశాంతి కలుగుతుందని చెప్పుకున్నాం మొన్నటి శ్లోకంలో. మరి ఇప్పుడేం చెబుతున్నారు? వైరాగ్యం కలగకపోతే శాస్త్రజ్ఞానం వృధా అని, ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే వైరాగ్యం వృధా అని, ఉపరతిని కనుక సాధించకపోతే ఆత్మజ్ఞానం వృధా అని, ఆత్మానుభూతిని పొందకపోతే ఉపరతిని సాధించి కూడా ప్రయోజనం లేదు. ఇవి ఇలా చెబుతున్నారంటే దానివల్ల అది రావాలి కదండి. మనం రెండో మెట్టు మీద కాలేస్తే తర్వాత మూడో మెట్టే కదండి, అవునా కదా? రెండో మెట్టు మీద కాలేస్తే తర్వాత మూడో మెట్టు మీదనే వేస్తాంగా. మరి అదే ప్రకారంగా వైరాగ్యం కనుక సాధిస్తే మరి ఆత్మజ్ఞానం రావాలిగా, ఆత్మజ్ఞానం కనుక వస్తే ఉపరతి రావాలిగా, ఉపరతి కనుక వస్తే ఆత్మానుభూతి కలగాలిగా, ఆత్మానందం కలగాలిగా. మరి ఇదేమిటండి? అది వేరేదిగురుదా ఇదిగురుదా అంటే ఏమిటంటే, అవగాహన తీసుకోండి. రెండో మెట్టు మీద కాలేసినటువంటి వాడు మూడో మెట్టు మీద వేస్తాడు, కానీ వేయకుండా నేను ఇక్కడే ఉండాలనుకునేవాడి సంగతి ఏంటి? అదిగో అది ఇక్కడ. ఆ చాలైనంతవరకు మనం కూడా అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే, చాలామంది ఏమనుకుంటారు, అమ్మో ఇదంతా ఈ జన్మకి సాధ్యం కాదు కానండి, ఈ జన్మకి ఏదో విన్నామనండి అనుకుంటారు. అదిగో అలా ఎవరైతే ఆగిపోతారో వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారు. ఇలా ఆగిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఆ జన్మలో మాత్రం ఆ తర్వాత స్థితి పొందలేదు కాబట్టి అక్కడ ఆగిపోతారు, ఆ మెట్టు దగ్గర ఆగిపోతారు. మెట్టు దగ్గర ఆగిపోతున్నారు కాబట్టి నిష్ఫలం అన్నారు, అంటే ఆ జన్మలో ఆత్మానుభూతిని పొందలేదు కాబట్టి మళ్ళీ ఒక జన్మ ఎత్తాల్సిందే, ఆ జన్మలో మళ్ళీ సాధన మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఉత్తరోత్తర అభావ స్థితి వల్ల పూర్వం పూర్వం నిష్ఫలం అని చెప్పినటువంటి మాట ఇదన్నమాట. కాబట్టి అన్నింటికీ మూలం శాస్త్రజ్ఞానం ద్వారా వైరాగ్యం కలగాల. శాస్త్రజ్ఞానం ద్వారా కాకుండా వైరాగ్యం ఇంకే విధంగా కలిగితే ఏమండి? వైరాగ్యమే కదండి కలిగింది అని అంటే, అప్పుడేం ప్రయోజనం లేదు, ఆ వైరాగ్యం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వైరాగ్యం అనేది ఎన్నో రకాలుగా కలుగుద్ది, కలుగుద్ది కానీ అది శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే అది ఒక్కసారి అలా కలుగుద్ది, ఎట్లయితే ఒక్కసారి కలిగిందో ఒక్కసారి పోద్ది. కాబట్టి ఈ ప్రపంచ విషయాల పట్ల వైముఖ్యం కలగటం, అలా వైముఖ్యం కలిగించలేనటువంటి శాస్త్రం కానీ కర్మలు కానీ సాధనలు కానీ, నిజమైనటువంటి వైరాగ్యం నీలో కలిగించలేనటువంటి శాస్త్రాలన్నీ కూడా వృధా. శాస్త్రాలు వృధా అంటే శాస్త్రాలని మనం అంటాం కాదు, ఆ శాస్త్రాలను నువ్వు తెలుసుకున్నా ప్రయోజనం లేదు అని. కనుక ఏవో గ్రంథాలు చదివి గుర్తుపెట్టుకోవటం కానీ, ఏదో పూజలు వ్రతాలు పారాయణలు మొదలైనటువంటి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ చేయటం కానీ, ఇవన్నీ కూడా వైరాగ్యాన్ని కలిగించలేవు. వైరాగ్యాన్ని కలిగించలేకపోగా రాగాన్ని మాత్రం కలిగిస్తాయి. ఎందుకని ఇవన్నీ ప్రవృత్తులకు దింపేవి. మనకు కావాల్సింది నివృత్తి, కానీ ఇవన్నీ ప్రవృత్తులకు దింపుతాయి, నివృత్తి వైపు నడిపించేవి కాదు. అందుకని ఇవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. కాబట్టి ఆత్మానుభవం సిద్ధించి శాశ్వతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, పరమ ప్రశాంతత నీ సొంతం కావాలంటే ప్రపంచ అనిత్యత్వం దీన్ని తెలియజేసేటువంటి శాస్త్రాల యొక్క అవసరం ఉంది. కనుక ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాలను శ్రవణం చేస్తూ, ఆ శ్రవణం చేసిన దాన్ని బాగా గట్టిపరుచుకుంటూ, ఈ ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు విముఖుడివి కావాలి. మనలో అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కాదు, మానవుల్లో అని. చాలామంది ఆధ్యాత్మిక రంగంలోకి తిరిగినా, ఎంత శాస్త్రాన్ని తెలుసుకున్నా, ఉపన్యాసాలు చెప్పడానికి మైకులు ఎరగబెట్టినా, ఎన్ని చేసినా ఆ డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఈ వైరాగ్యం వీరాగ్యం ఎగిరిపోద్ది, అప్పుడు రాగమే రాగం. తెలియదా వాళ్ళకి? తెలుసు, 10 మందికి వాళ్ళే చెబుతుంటారు. ఇదంతా ఏమిటి? ఎవరు మనం తీసుకెళ్ళేదే ఉంది? వైరాగ్యం కావాలా, ఆత్మజ్ఞానం కావాలా, మోక్షం కావాలా, అది కావాలి ఇది కావాలి, బ్రహ్మాండంగా చెప్పేస్తారు. కానీ స్వార్థాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. స్వార్థాన్ని వదిలిపెట్టరు. రూపాయి పోతే ప్రాణం పోతాయి. కాబట్టి అక్కడ మాత్రం గట్టిగా ఉండాలా, ఇక్కడ మాత్రం మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పాలా, ఏం ఉపయోగం? కాబట్టి ఉపయోగం లేదు. నీలో ఖచ్చితమైనటువంటి ఒక స్థిరమైనటువంటి భావన ఉండాలి. నీ లోపల ఏ భావన అయితే ఉందో ఆ భావన ప్రకారం నీ ప్రవర్తన ఉండాలి. అంటే నీ ప్రవర్తన, నీ భావన రెండు కూడా ఒక్కటిగా పోవాలి. అలాగే త్యాగం అని అంటే ఉన్నయన్ని త్యాగం చేసుకోమని ఏ శాస్త్రం చెప్పదు. అవసరమైనంత వరకు ఆ త్యాగ గుణం అనేటువంటిది అలవాటు కావాలి. అంతే తప్ప అన్ని ఇల్లు వాటిల్లని వదిలిపెట్టి ఎక్కడికి బొమ్మని చెప్పదు, ఏ శాస్త్రం చెప్పదు. అలా చెప్పేటువంటి శాస్త్రం నిజమైనటువంటి శాస్త్రమే కాదు. కాబట్టి ఈ వైరాగ్యం, ఈ వైముఖ్యం, ప్రాపంచిక విషయాల పట్ల వైరుఖ్యం, ప్రాపంచికమైనటువంటి భోగాల పట్ల వైముఖ్యం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాడు దాన్ని సాధించడానికి ఏమాత్రం ప్రయత్నంగా చేయకపోయినట్లయితే, వాడు ఎక్కడ వేసినటువంటి గొంగలు ఎక్కడ అన్నట్టుగా అక్కడే ఉండిపోతాడు. దీంట్లో మాత్రం ఏం అనుమానం లేదు, సందేహం లేదు. అయితే కొంతమందిలో తాత్కాలికమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. గయ్యాలి భార్య వల్లనో, దుర్మార్గుడైనటువంటి భర్త వల్లనో, విశ్వాసం లేనటువంటి పిల్లల వల్లనో, ఆర్థిక బాధల వల్లనో, అనుకోనటువంటి అపజయాలు కలగటం వల్లనో, ఆత్మీయులు దూరం అయిపోవటం వల్లనో, వీటిలో దేని వల్ల దాని వల్ల వైరాగ్యం కలుగుతుంది. అందుకని మనకి 3 రకాల వైరాగ్యాలు చెబుతారు. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఈ 3 వైరాగ్యాలు కూడా కొంతకాలమే ఉండేది, ఆ తర్వాత మళ్ళీ మామూలే. శ్మశాన వైరాగ్యం కనుకైతే గంటన్నర, ఇంకా తర్వాత ఉండదు. ప్రసూతి వైరాగ్యం కనుకైతే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, లేకపోతే 2 రోజులు, 3 రోజులు. పురాణ వైరాగ్యం కనుకైతే అక్కడి నుంచి లేవటమే. ఆ పురాణం దగ్గర కూర్చున్న కాడి నుంచి లేస్తే చాలు, అయిపోయింది, కూర్చున్నంతసేపే ఉండేది. అందువల్ల ఈ వైరాగ్యాలు ఏవి కూడా నిత్యవి కాదు. ఇటువంటి వారు అఖండమైనటువంటి ఆనందాన్ని స్వానుభవంగా పొందడం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని వైరాగ్యంతో, తీవ్రమైనటువంటి కృషితోటి, తీవ్రమైనటువంటి పట్టుదలతోటి, శాస్త్ర జ్ఞానంతో ఈ వైరాగ్యాన్ని సాధించాలి. అందుకనే వైరాగ్యాన్ని చెప్పే ముందు వివేకాన్ని చెప్తారు. నిత్యానిత్య వస్తు వివేకం, ఇహముత్తరార్థ ఫలభోగ వివేకం అని. నిత్యమైనటువంటి వస్తువేవి, అనిత్యమైనటువంటి వస్తువేవి అనేటువంటి విచారం మీలో కలిగితే అనిత్యమైనటువంటి వస్తువు మీద వైముఖ్యం కలిగితే నిత్యమైనటువంటి వస్తువును పట్టుకోవాలనుకుంటాం. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ ఒక్కటే, మిగిలిన అన్ని అనిత్యమైనటువంటి వస్తువు. ఈ విషయం కనుక నీ గట్టిగా కనుక నీ మనసులో ఉంటే పరమాత్మనే పట్టుకోవాలా, మిగిలిన నాకు అక్కర్లా అనేటువంటి భావన నీలో కలుగుతుంది. అంతేకాదు ఈ వైరాగ్యం అనేది ఒక్కసారిగా రావాలని కోరుకోకూడదు. అలా వస్తే ఒక్కసారి బద్ది. వైరాగ్యం అనేది క్రమంగా రావాలి. కాబట్టి మీరు ఎవరు ఏమి దిగులు పడాల్సినటువంటి పనిలే. అయ్యో నాకు వైరాగ్యం రాలేదండి అని అనుకోవాల్సిన పనిలే. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలా, దానికోసం నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవాలా, ఆ శాస్త్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలా, ఈ వైరాగ్యాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా. అలా క్రమక్రమంగా వైరాగ్యం రావాలి. కానీ ఒక్కసారి వైరాగ్యం రాకూడదు కూడా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, కింద శ్లోకంలో చెప్పినట్టుగా ఎవరైతే ఈ సాధనల్ని నియమాల్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారో వాళ్ళు పూర్తి వైరాగ్యంతో, ఆత్మజ్ఞానంతో ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని పొందగలరు. వైరాగ్యం లేనటువంటి ఆత్మజ్ఞానం కానీ, ఆత్మజ్ఞానం లేనటువంటి వైరాగ్యం కానీ నిన్ను ఒడ్డుకు చేర్చని. అందుకనే వైరాగ్యం, ఆత్మజ్ఞానం రెండు ఉండాలా, పక్షికి రెండు రెక్కల్లాగని శంకరాచార్య వారు వేసి చూడమని చెప్పారు. అది కూడా వస్తుంది. కాబట్టి వైరాగ్యము, ఆత్మజ్ఞానం రెండు ఉండాలి. వైరాగ్యం లేకుండా ఆత్మజ్ఞానం కష్టం అవగాహన కావటం. ఆత్మజ్ఞానం లేకుండా ఒట్టి వైరాగ్యం ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి వైరాగ్యం, ఆత్మజ్ఞానం రెండు ఉండాలి. రెండు ఉంటేనే నిన్ను ఒట్టుకు చేరుస్తాయి. రెండు ఉంటేనే నువ్వు ఆ ఆనందం అనేటువంటి సౌభాగ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. ఈ రెండు సాధించినటువంటి వాడే ఈ ప్రపంచంలో తిరుగుతూ తామరాకులాగా ఉండగలుగుతాడు. తామరాకులాగా ఉండగలుగుతాడు అంటే తామరాకు మీద నీటి బొట్టు ఉన్నా లేకపోయినా రెండు ఒకటి. అదే ప్రకారంగా ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల్ని పట్టించుకోడు, ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలను తన లోపలికి తీసుకొని రాడు. అవన్నీ బయటనే ఉంటాయి. ప్రపంచంలోనే తిరగాల, కానీ ప్రపంచాన్ని మాత్రం లోపల పెట్టుకోకుండా ఉండాలి. అందువల్ల నివృత్తి వల్లనే పరమతృప్తి, పరమానందం, స్వయంగా అనుపమ ఆనందం అని ఇక్కడ చెప్తున్నా. అనుపమ ఆనందం అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి వీలు లేనటువంటి ఆనందం. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆనందం, ఆనందం, ఆనందం అని అంటే మనకి తెలియని ఆనందం, మన అనుభవంలో లేని ఆనందం. అందుకని ఇక్కడ అనుపమ అంటే ఉపమానం లేదు, అంటే ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పడానికి లేదు, అదిగో అటువంటి ఆనందం లభిస్తుంది అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇంతవరకు చెప్పి ఆత్మజ్ఞానం వల్ల ప్రధానమైనటువంటి ఫలితం ఏమిటి, రెండో ఫలితం ఏమిటి, ఈ రెండు కూడా తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. మనోరంజన్.